ని అంత నిద్రపోయే వాళ్ళం ఒక్క ఊపుగా లేచి తత్వం వాటి గబగబా పరిగెత్తు చేసేస్తున్నాం. అది కూడా మన జీవితానికి, మన మనస్సుకి ఏం చేస్తుంది, ఆ కంగారికి సమయం పూర్తయిపోతుంది. ఏది చేసినా సమయం వెళ్ళిపోతుంది, కానీ అనుభవం తగ్గిపోతుంది. అనుభవం తగ్గిపోతుంది. భగవంతుడు ఇటువంటి విషయాల్లో కూడా మనకేం చెప్పాడంటే, నీ అంతట నువ్వు పుట్టలా, సృష్టి నాదంటున్నావుగా. అంతవరకు భగవంతుడు సృష్టి అంటున్నాగా, భగవంతుడు సృష్టి, కాలం భగవంతుడు, ప్రపంచం భగవత్ స్వరూపం. భగవంతుడికి అన్యమైనటువంటిది, ఇతరమైనటువంటిది లేనే లేదు. ఇప్పుడు నీలో నువ్వు చేసే చేష్టల్లో మరి ఏ పార్ట్ నీది, ఏ పార్ట్ నీదై ఉన్నది. అందుకని ప్రతిదీ ఆస్వాదిస్తూ హాయిగా మెల్లగా ఇదంతా మన సమయమే అని చేసుకునేది ఉందే అప్పుడు ఆస్వాదిస్తాం. లేచి కూర్చుంటే హాయిగా మనం ఇక్కడ కూర్చున్నాం, కూర్చుండడం ఎంత బాగుందో. కోళ్ళు కూడా 4:30 లేపుతున్నట్టుంది, అక్కడ కూడా 3:45 చేరే, ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి లేచావా లేదా, లేచావా లేదా, లేచావా లేదా, లేచి కూడా లేచాను అనుకుంటున్నావా లేదా, లేచి కూడా లేచానని అనుకుంటున్నావా లేదా. కొంచెం మారుస్తూ 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 హెచ్చరిక చేస్తున్నాయి. మరొకరి నుంచి, గుళ్ళో నుంచి దేవుడు ధనుమాసాన్ని తీసుకొచ్చేశాడు. అప్పుడే ధనుమాసాన్ని తీసుకొచ్చేశాడు. ఇప్పుడు మనకేంటంటే, ప్రతి కదలికలో మనకి ఆస్వాదించడం రావట్లే, దాన్ని అనుభవించడం రావట్లే. ఏదో అన్నిటితో పాటు పని గబగబా చేసుకు వెళ్ళిపోవాలని చిన్నప్పటి నుంచి ఇదే తంత అలవాటు అయిపోయింది మనకి. గురుదేవులు అంటుండేవారు, నువ్వు చేసేటువంటి ఆచరణలోనే నువ్వు భగవత్ స్వరూపాన్ని పొందాను అన్న నిజ సత్యాన్ని అనుభవించవచ్చు. ఎందుకంటే భగవంతుడికి భిన్నంగా అన్యంగా ఏది లేదు. నువ్వు చేసేటువంటి స్నానం చేసేటువంటి నీళ్లు దేనికి రూపం ఉండేది, కాశీలో గంగ కంటే భిన్నంగా ఉందా? నువ్వు చేసుకునే భావనలో లోపం వస్తుంది. కాశీలో గంగ కావటం లేదా? మన ఒక నూతు దగ్గర నుంచి నీరు తెచ్చి పెట్టుకుని పూజ దగ్గర మంత్రాది కలు చదువుకుంటూ దానికి ఒక యోగ్యత కల్పిస్తున్నాము. నువ్వు పూజ దగ్గర ఆ గ్లాసు నీళ్ళకో చెంబు నీళ్ళకో యోగ్యత కలిగిస్తాం. చుట్టూ బొట్లు పెడతాం, దండం పెడతాం, కుంకుమ పెడతాం, అక్షతలు వేస్తాం, పుష్పాలు వేస్తాం, దాని మీద ఒక చెయ్యి మూత పెడతాం. దాని మీద లోపల మళ్ళా మన పూజ చేయించాం కదా, దానికి అంత సమయం ఉంటే చాలా తీరుబడిగా చెప్పుకోవచ్చు. ఆ పూజ కూడా మనకి భిన్నం కాదు. మనం జీవితంలో ప్రతిదాన్ని గుర్తించడం కోసమే అటువంటివి నేర్పిస్తున్నాయి. అందుకని మనకేమైపోతుంది అక్కడ, అది గుర్తించాలి. అలాగే మనం పెట్టుకున్న బకెట్ నీళ్లు, పంపులు వచ్చే నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి ప్రసాదం? అన్ని మన చేతిలో ఉన్న మన ట్యాంక్ లో నీళ్లు అయిపోయి కరెంటు లేకుండా ఒక్కోసారి ఒక చెంబు నీళ్లు లేకుండా పోతాయేమండి? మనీలేగా, మనీలే. రోజు మన ట్యాంక్ నుంచి మన నూతి నుంచి నిండుగా నీళ్లు పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి చెంబు నీళ్లు దొరకటానికి వెంటనే దొరకవు, కాస్త ఏదో ప్రయత్నపూర్వకంగా అన్య ప్రయత్నం చేయాలి. రోజు ప్రయత్నం కంటే అంటే ఏమైపోతుంది అక్కడ, ప్రతి ఏర్పాటుకి కదలికలకి మార్పు వస్తుంది, కానీ భావనకి మాత్రం మార్పు రానివ్వకూడదు. ముందర మన భావన పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ధ్యానం కుదరడానికి ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నామంటే, ఇల్లంతా చక్క పెట్టుకుంటే అది పవిత్రత చెందుతుంది. పూజ చేసుకోవాలంటే ఇల్లంతా మనం తడిగుడ్డ పెట్టి కడుక్కుని ముగ్గులేసుకుని మరి పూలన్నీ తెప్పించుకుని కాస్త ధూపం వేసి ఇంటికి తోరణాలు కట్టుకొని ఏమండి ఎన్ని చేస్తున్నాం మనం ఒక పూజ చేయాలంటే ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేయాలంటే వచ్చిన వాళ్ళందరూ అంతకు ముందు ఇంట్లో చెప్పులేసుకు తిరిగే ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు చాలా ఇళ్లలో. మనం ఆ వాతావరణానికి ఏం చేస్తున్నాము? చెప్పులు అక్కడే వదిలిపెట్టి రావాలి. ఒక పవిత్రతని ఇస్తున్నాం. పవిత్రతని ఇచ్చేసరికి అమ్మో దేవుడు దండం పెట్టుకోవాలి అని మనం అనుకుంటున్నాం. ఇవన్నీ బాహ్యంగా ఇంత చేసేది ఎందుకు అంటే ఇదే విధంగా మన అంతఃకరణ కూడా ఏం చేసుకుంటున్నాం? పవిత్రంగా బొట్టు పెట్టుకుంటున్నాం. నాకు అనిపిస్తుంది ఇదే తోరణం మనకి. ఆ ఇంటికి తోరణం ఎట్లా పచ్చగా పెట్టుకుంటున్నామో మనం కానీ కూడా హాయిగా కాస్త స్నానం చేసి ఫ్రెష్గా అంటే కడుక్కుని నీట్గా దాన్ని ఎక్కడ కట్టేయాలో ఎక్కడ బంధించాలో జుట్టును కూడా ఏమండి ఇక్కడికి వచ్చి మనం జుట్టు విరవలుసుకున్నాం అనుకోండి శాస్త్రము ఒప్పుకోదు. మనం ఒక కార్యక్రమం చేయాలంటే పనులు చేసే వాళ్ళకి బాపరేళ్ళు విరబోసుకోవటాలు కుదరదండి, అడ్డొస్తూ ఉంటాయి. మళ్ళా మాట్లాడితే మనం వండే పదార్థాల్లో నన్ను వేయడానికి విరబోసం అంటుంది, ప్రతి పదార్థంలో అది వెళ్ళి కూర్చుంటుంది. మా గురుదేవుల దగ్గర అయితే ఇట్లాంటివి ఏమన్నా జరిగితే మాకెవరికి ఏం అనిపించేది కాదు, గురుదేవులు అలా తీసి చూపిస్తుండే. అది ఏంటమ్మా ఇది నీదేనంటావా? మళ్ళీ అందుకు ముందే అందులో కరివేపాకులు వేసినటువంటివి కూడా తీసేయాలని మా ప్రయత్నం తీసిపెట్టేవాళ్ళం. మళ్ళీ అందులో మీరు ఎక్కడ దాగిందో అర్థమయ్యేదిగా నాకు అనిపిస్తూ ఉండేది. ఈయన ఈ ప్రభువు ఈ గురుదేవులు ఇటువంటి వాటిల్లోనే నీకు కనిపించకుండా ఇంత వెతికితే నీకు కనిపించనిది ఒకటి ఉంటే నేను తీసి పెడుతున్నాను సుమా, అలా నీలో ఎన్నున్నాయో ఇట్లాంటివి జాగ్రత్తగా నువ్వు సేవ చేసుకో. పవిత్రమైన అంతఃకరణతో సంసారము ఆఖరికి గృహస్థాశ్రమ ధర్మం సంసారం కూడా భిన్నం కాదు, భగవంతుడు ఏర్పరిచినటువంటిది. దాన్ని పవిత్రంగా ఆస్వాదించడంలో ఎందుకంటే ద్రౌపదీదేవికి ఐదుగురు భర్తలున్న అక్కడ ధర్మము అని బోధ చేయబడి ప్రతిది ధర్మం న్యాయము శాస్త్రము పవిత్రమైన హృదయము అక్కడ భగవత్ తత్వాన్ని మనం గుర్తించవచ్చు. భగవంతుడు ప్రకాశించడమే కాదు, భగవంతుడు అందరిలోనూ ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు భగవంతుడు అందరిలో ఉండబట్టే మనం ఇక్కడ రాగలిగాం. కానీ భగవత్ తత్వాన్ని మనం గుర్తించటానికి ఇవన్నీ బాహ్యమైనటువంటి ఆడంబరాలే కాకుండా, అంటే బాహ్యమైనటువంటి ఇన్ని కట్టాలంటే ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డారండి, ఎంతమంది రాత్రి పగళ్ళు పోని వేసేటప్పుడు కష్టపడ్డారండి, తీసేటప్పుడు కూడా కష్టపడుతున్నారు ఏంటండి బాబు అండి, వేసేటప్పుడు కష్టపడ్డారు తీసేయడానికి కూడా కష్టపడుతున్నారు. మనం చీర కట్టుకోవడానికి ఎంత కష్టపడ్డామో విప్పడానికి కూడా అంత కష్టపడుతున్నాం అండి. అది కాకపోతే కట్టుకునేంత సమయము విప్పేటప్పుడు కనిపించటల్ల. ఇదే పరమార్థాన్ని మన మనస్సులో విషయాదులు ఇంత బాగా ఆకర్షింపబడుతున్నప్పుడు దాన్ని రహితం చేసుకోవడానికి మరి ఈజీగా రైతం చేసుకోవాలిగా, ఇక్కడ మాత్రం కష్టమైపోతుంది. అది ఆపోజిట్ అయిపోతుంది. బయట ఉన్నటువంటివి చెయ్యటం కష్టం, తీయటం తేలిక. ఇక్కడ ఆకర్షించడం తేలిక, తెలియకుండా జారిపోతుంది మనస్సు. తీసి దాన్ని భద్రంగా మన స్థానంలో మనం కూర్చోబెట్టుకోవడానికి కష్టపడుతున్నాం. ఎవరికి కష్టమవుతుందని, ఎవరికి కష్టమవుతుందండి? సాధన సరిగ్గా లేనటువంటి వారికి. మనస్సు ఒక గురు సాంప్రదాయంలో గురుదేవులు చెప్పినట్టుగా మార్గంలో పెట్టని వారికి కష్టమవుతుంది. మార్పులకి భక్తులైనటువంటి వారికి చలో అంటే వెళ్ళిపోదు. ఏ కూర్చున్నావా లేదా అని కూర్చో కూర్చోబో నేను పోతున్నాను బాబు అంటుందా మనస్సు. ఏముంటుంది నువ్వు దేహంతో పెట్టుకుంటే ఇక సమయం పడుతుంది పో, నువ్వు కూర్చో కూర్చోబో తర్వాత నువ్వు చెప్తే చేసేదే కదా ఈ దేహం, అది జడమే కదా, చలో నేను వెళ్ళిపోతున్నా పో. నువ్వు స్నానం చేస్తే అడ్డా, నువ్వు మల విసర్జన చేస్తే నాకు అడ్డా, నువ్వు మొహం కడుక్కుంటే నాకు అడ్డ, నువ్వు లేవకుండా ఉంటే నాకు దుప్పటి తగ్గితే మాత్రం నాకు అడ్డ. మాతులు అట్లా ఉంటుండని కనిపిస్తారు మనకి. మనం అనుకుంటాం ఏంటి వాళ్ళు ఇంకా స్వామివారి ఇంకా బయటికి రాలేదు, స్వామివారి ఇంకా అది, స్వామివారి ఇంకా ఇది అనుకుంటూ ఉంటాం. కానీ వారి పై కదలికలకి లోక కళ్యాణ కారకం ఏదో ఉంటుంది వారికి, దాన్ని మనం గుర్తించలేం. మనం మన దేహంతో పాటుగా చూస్తాం పాపం. మొన్న ఒక స్వామి చెప్పారు, భగవంతుని రూపం ఎందుకు అవసరమైంది అంటే మన కోసమే అవసరమైంది. అది కూడా మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. గురువులు ఎందుకు వచ్చారు అంటే నువ్వు దేహాన్ని చూస్తున్నావు కాబట్టి అక్కడ కూడా రూపం కనిపిస్తుంది నీకు, కానీ వాస్తవానికి అక్కడ రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడికి రూపం నీకు ఎందుకు కనిపిస్తుందంటే నీకు దేహదృష్టి ఉంది కాబట్టి, దానికంటే ఒక దివ్య దేహం ధరించినటువంటి ఆశించి ఉన్నటువంటి వాటికి అనుగ్రహించడానికి ఒక రూపంగా కనిపిస్తున్నది ఆ శక్తి. నువ్వు ఆశ్రయించిన శక్తి, నువ్వు నమ్మినటువంటి శక్తి, ఒక స్వరూపం ధరించినట్టుగా నీకు అనుగ్రహిస్తున్నారు ఆ శక్తి అనుగ్రహిస్తుంది. నువ్వు దాన్ని పట్టుకుని నాలాంటి వాడే నడుస్తాడు రెండు కాళ్ళతో, రెండు చేతులే ఉన్నాయి, నాలుగు తలలే లేవు, ఒకటే తల, రెండు చెవులే, ఇలాగా నరత్వ దృష్టి మనకు ఈ దీనికున్న నరత్వ దృష్టి పోకుండా ఎదుట వచ్చిన దివ్య దేహంలో కూడా నరత్వ దృష్టిని నువ్వు చూసినట్లయితే ఈ జన్మ కాదుగా బ్రహ్మ శతాంతరేపి ధరించలేదు. అందుకని ముందర నువ్వు నారాయణుడివే, నువ్వు కూడా ఒక తత్వస్వరూపుడివే, ఎదుట ఉన్నది కూడా తత్వమే. ఎందుకు కావాల్సి వచ్చింది అంటే నువ్వు ధరించడం కోసం కావాల్సి వచ్చింది. దానికి ఎట్లా మంచినీళ్ళు కావాలనుకున్నావు, మంచినీళ్ళు కావాలి అంటే నీరు ఉంటే చాలుగా మనం తాగడానికి, కాస్త నీళ్ళు తీసుకు అబ్బాయి అన్న, అబ్బాయి ఏం తీసుకొచ్చాడు, నీరు ఒకటి తెచ్చాడా, గ్లాస్ కూడా తెచ్చాడు. మనం చెప్పారు మీరు వినే ఉంటారు, నీరు తాగడానికి అబ్బాయి మా దాహం వేస్తుంది మంచినీళ్ళు తీసుకురామంటే ఈ అబ్బాయి ఏం చేశారు, గ్లాసు కూడా తెచ్చాడు. అదేంటి అబ్బాయి గ్లాస్ ఎందుకు తెచ్చావు, నేను అడిగింది నీరు కదా. అదేనండమ్మా, మీరు అడిగిన నీరు తీసుకోవాలంటే గ్లాస్ కావాల్సి వచ్చింది. మనం కూడా తీసుకోవడానికి దాహం కలిగిన వాడు నీరే తాగుతున్నాడు కానీ గ్లాసును వెంటబెట్టుకుపోతాడా? ఏమండి నీరు తాగి గ్లాస్ ఇచ్చేస్తున్నాం? మనకు కూడా తత్వబోధ చేయడానికి మహాత్ములు అట్లాగా ఎట్లాగైతే మనకి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనం అనుభవించాలో అది బోధ చేయటం కోసము పంచమహాభూతాల్ని అలా తీసుకుని మనకి రూపంగా అనుగ్రహిస్తున్నారు. అనుగ్రహించిన తర్వాత మనం పొందాల్సిందేంటి, నిరంతర తత్వ దృష్టి, జ్ఞాన దృష్టి. అక్కడి నుంచి ఏమి మనకి ప్రసరితమవుతుందోనని ఎదురు చూస్తూ దాన్ని భద్రం చేసుకోవాలి. 10 రూపాయలు వస్తే చాలా భద్రంగా దాచుకుంటుందండి అనుకోవచ్చు. ఇప్పుడు 10 రూపాయలకి విలువ ఎక్కడని అని, 10 రూపాయలకి విలువ ఎక్కడని వీధిలో పారేస్తున్నాం ఏమిటండి, వీధిలో పారేస్తున్నామా? రూపాయి కాయిన్ దొరికినా మన చేతిలో ఉంటే దాని కింద ఎక్కడ పారేస్తావా? కళ్ళు కదుకుని గబుక్కున నీకు ఉండాల్సిన స్థానం ఉన్నది, నువ్వు అలా ఉండలే, నన్ను పడాయి కందులో అని దానికి స్థానం ఇచ్చి అక్కడ పెడుతున్నాం. ఒక 10 రూపాయలకి 1 రూపాయికి అంత స్థానం ఇచ్చినప్పుడు మనకి ఇట్లా దైవిక సంపదని మనకి అనుగ్రహిస్తున్నప్పుడు మనం దాన్ని ఎంత భద్రంగా ఏర్పరచుకోవాలి. మనం ఎక్కడికో పరిగెట్టట్లా మన జీవితంలో మన కదలికల్లో మనతో పాటు ఉన్నటువంటి దాన్ని మన దాన్ని హాయిగా ప్రశాంతంగా నిద్రపోవడానికి, నిద్రను అనుభవించడానికి ఏం చేస్తున్నామండి? ఎక్కడో చోట పడుకుంటున్నాం, ఎక్కడో చోట కొంత సమయాన్ని పడుకుంటున్నాం అంతే. పడుకుంటే ఏమైపోతుంది, బయట ప్రపంచంలో కదలికలున్న అలసిపోయినటువంటి మానవుడికి ఏదో ఒక పక్కన ఏమీ లేనంత హాయిగా అన్నిటిని వదిలిపెట్టి సన్నిధిస్తున్నాడు, నిద్రపోతున్నాడు. ఏమీ తెలియదు, నువ్వు కేకలేసినా తెలియదు, మీద దుప్పటి కప్పినా తెలియదు, మనం అటు ఇటు తిరిగినా తెలియదు, మనం అంటాం లేచిన తర్వాత అబ్బాయి నువ్వు అక్కడ పడుకునుండగా ఎంతమందిని తిరిగావు, అవునా నాకు తెలియదు నేను చాలా బాగా నిద్రపోయా హాయిగా నిద్రపోయా. అట్లానే మన జీవితంలో మెలుకులో కనీసం ముందర మెలుకులో ఉన్నప్పుడు మనం అటువంటి దాన్ని ప్రతి కదలికలో ఉన్నటువంటి పరమాత్మ శక్తిని అనుకువని, ఇది ప్రతి అనుకువని మనం గుర్తించాలి. గుర్తింపేనేరా ఇదంతా, గుర్తింపు అనండి ఎరిగి ఎరగటం అనండి ఎరుక, దాన్ని ఎరుక. అందుకనే సూక్ష్మంగా చెప్పింది వేద ఎరుక మరుపులు అన్నారు, మర్చిపోయాం దాన్ని ఎరిగి చేయాలి, తెలిసి చేయాలి. అట్లాగా మనకి మనసుకి వాతావరణానికి ప్రశాంతానికి ఎట్లా, ఇదే ఒక భగవంతుడు ఇచ్చినటువంటి కలశం. దీనిలోనే పంచమహాభూతాలు పెట్టుకున్నాం అక్కడ కలశానికి. ఎలాగైతే పంచమహాభూతాలని పెట్టుకుని సప్త సముద్రాలని పెట్టుకుని అందులో మనం అంతలో ఉంటుంది అక్కడ, మనం ఒక కలశంలో నీళ్ళు పెట్టుకుని అంత పూజ చేస్తున్నాం, అక్కడ దేవుడి దగ్గర ఒక కలశం పెడతాం, చేయి చాపేస్తాం, మనసు ఒక తోట ఉంటే ఉండనివ్వండి. అర్చక స్వామి చెప్తారు, అమ్మ పువ్వు పట్టుకున్నట్లాను ఈ పువ్వు పెట్టేస్తుంది, చెయ్యి ఇలా పట్టుకుంటుంది, మనసు మాత్రం గవ్వుకుని ఎక్కడో ఏదో శబ్దానికి అటు ఇటు తిరిగి చూస్తుంది. కానీ అలా తిరిగి చూడడానికి కూడా వీల్లేదు, ఇక్కడ అర్చన నేర్చుకుంటే. మహానుభావులందరూ కూడా ఇక్కడ అర్చనని గౌరవిస్తారు, ఎందుకని అది సామాన్యము ఇది విశేషము. ఆ పూజ సామాన్యం, ఏంటి సామాన్యము, ఎన్ని పూజలు తెచ్చుకుంటావో, నువ్వు ఏం ప్రసాదాలు తెచ్చుకుంటావో, నువ్వు అక్కడ ఏం తెచ్చుకుంటావో అందరు చేసేది చేస్తావు, కానీ నీ మనస్సు లేని పూజ పత్రి చెట్టు అంతే ఉంది కదా, మన శతకాలం ఉంది. మనసు లేకుండా పూజ చేస్తే పత్రి చెట్టు. అందుకని ఇక్కడ మనస్సు ఉండి నిన్ను నువ్వు గుర్తిస్తే పత్రి కాదు చెట్టు, ఇక్కడ నీ జీవితమే సార్థకత నిజమైనటువంటి పరమార్థాన్ని గుర్తించిన వాళ్ళవారు. అందుకని ఇప్పుడు భగవంతుడే మన ఏం చేశాడు, గురుదేవులే గురుపాదం పట్టిన వాళ్ళకైతే హస్తమస్తక సంయోగం అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది అక్కడ హస్తమస్తక సంయోగంలో నీలో ఉన్నటువంటి చైతన్య స్వరూపానికి నాలో ఉన్న చైతన్య స్వరూపానికి తేడా లేదు, ఒక్కటే ఏకత్వమే అనేటువంటిది గురువులు మనకి ఇక్కడ ఏం చేస్తారు, కలశ పూజ ఎట్లా చేస్తున్నాము మనని కూడా ఒక పునీతమైన ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని మనకిస్తున్నారు. అక్కడ ఇచ్చేప్పుడు అందులో ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటివన్నీ సప్త సముద్రాలు ఉన్నాయి, పంచమహాభూతాలు ఉన్నాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, అందులో మంత్రార్థాన్ని తెలుసుకుంటే అసలు మీకు అసలు ఇంకా క్షుణ్ణంగా తెలిసిపోతుంది. కానీ ఏంటంటే ఈ సమయంలో ఇక నేను అవి అవి చదువుతాను అనుకోండి, అరగంట ఇచ్చే వెళ్ళిపోతుంది, అందుకు చదవదలుచుకోలే. మళ్ళా కావాలంటే ఇంకోసారి వీరందరూ పెట్టుకోండి, చక్కగా చెప్పుకున్నాం, ఎందుకంటే గురుదేవులు ఇచ్చిన మహాప్రసాదమే. మనలో ఎంత లేకపోతే, ఎంత దివ్యమైనటువంటి శక్తి లేకపోతే, మనం కన్ను తెరిస్తే కనిపించే జగత్తు కన్ను మూసినా కూడా అంతటా ఉన్నట్టుగా మరుపు లేకుండా మనని మనసుని ఇంత తిప్పలు పెడుతోంది. కానీ దానిని మరిచిపోతే ఉన్న వాతావరణం ప్రశాంతత అది గుర్తున్నంతసేపు కదలికలతో బాధనిస్తుంది. అందుకని మనం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చేసేది మన జీవితాన్ని పవిత్రత చేసిన గురునాథులు మనం ఆసన శుద్ధి కలిగి కూర్చునేసరికి వెంటనే ఇట్లా మనస్సు అంతర్ముఖమయ్యి నిద్ర వస్తే లేచి కూర్చోండి, లేకపోతే కొంచెం ఈ దేహాన్ని కష్టపడితే నిద్ర రాదు. ఎట్లా అంటే అందుకని అంటాను వజ్రాసనం వేసుకుంటే కాళ్ళు వెనక్కి పెట్టి కూర్చోవాలి. కూర్చుంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే దేహం మీద కురుకుపాటుకు వెళుతుందో, అంటే నా అనుభవంలో చెప్తున్నాను నా చిన్నతనంలో, వెంటనే మన బరువంతా కాళ్ళ మీద పడుతుందండి. ఆ కాలు ఎలా ఉంటుంది, ఇలా పెట్టుకుంటాం కదా, బరువంతా దాని మీద పడి చచ్చినట్టు మెలుకుపోతాం. కాళ్ళు నొప్పి పెట్టినట్టు పట్టుదల కలిగినటువంటి వాళ్ళకి అటువంటివన్నీ ఉండాలి. అలాగా ఎందుకంటే వైరాగ్యం అనేటువంటి పట్టు, వైరాగ్యం అంటేనే పట్టుదల, పట్టుదల లేకపోతే విశ్వాసం ఉన్నప్పటికీ కూడా పట్టుదల లేకపోతే ఏమవుతుంది, మనకు కావలసినటువంటి వస్తువుని మనం అనుభవించలేము, మనకు కావలసినటువంటి వస్తువుని అనుభవించలేము. కానీ మనస్సు ఇప్పుడు ఇలా ఉంది, పవిత్రత అది మనం తెచ్చుకున్నామా? జీవితమే పవిత్రతను చేశాడు భగవంతుడు. తర్వాత మనం చక్క ఆసన శుద్ధి కలిగి మనం వయస్సును బట్టి మనం ఎలా కూర్చోగలిగితే అలా కూర్చోవాలి. వయసులో ఉన్నటువంటి వాళ్ళైతే పద్మాసనం కానీ సుఖాసనం కానీ మరి ఏది స్వస్తికాసనం కానీ మనం వేసుకోవాలి. వేసుకుని పద్మాసనము సుఖాసనము వజ్రాసనము ఇటువంటివన్నీ మన ఇష్టం, కానీ అందరికీ అలవాటైనది అది మందిలో సంఘంలో ఉన్నప్పుడు వేసుకోవాల్సింది హాయిగా సుఖాసనమే. ఏమి కష్టపెట్టాలి, పద్మాసనం అంటే కాస్త ఖాళీగా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. చిన్నప్పుడైతే బాగా వంగుతాయి, తర్వాత కూడా కాస్త దానికి ప్రాక్టీస్ ఉంటే బాగానే ఉంటుంది. ఉన్నప్పుడు అప్పుడు మనకి చేతులు కూడా ఎలా పడితే అలా వదిలేసి మనం గనక దానికి ఒక పర్మినెంట్ ఒక పర్ఫెక్ట్ అయినటువంటి మార్గాన్ని చూపించలేదనుకోండి ఏం చేస్తారు తెలుసా? చేతులు కూడా దురద పెడితే గోక్కుంటాయి. నియమం లేదు దీనికి. వెంటనే కాసేపటికి ఇలా ఏమవుతుంది అంత ఎంత డిస్టర్బెన్స్ ఒకసారి చూడండి మన ప్రతి కదలికల్లో. అందుకనేంటి దానిని నియమంగా వాతావరణానికి దానికి తగినట్టుగా చేసుకుని చక్క ఆసన శుద్ధి కలిగి మనకి ఇలా బయట ఉన్నటువంటి ఏమి సుఖాన్ని మన దేహమే మనల్ని కూర్చోపెట్టడానికి సుఖంగా ఉంటుంది. అప్పుడు దీనిని ఈ రెండు చేతుల్ని కూడా ఇలా కలిపి ఇది చిన్ముద్ర మహాత్ములు లేపినటువంటిది. మా గురుదేవుల ముద్ర కూడా ఆ మూర్తిలో బృందావన స్థితంలో ఉన్నటువంటి గురుమూర్తి ముద్ర కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా ధ్యాన ముద్రలో చూడండి, ఒకటి ఎక్కడో చూశాను ఇక్కడో ఎక్కడో చూశాను ధ్యాన ముద్ర ఇలా ఉంటుంది. దీనికి చిహ్నం ఏంటి? చిన్ముద్ర అన్నారు. దీన్ని అంటే మూడు గుణాలని త్యజించి ఎప్పుడు దీని మూడు గుణాలను వేరు చేయగలుగుతాము? ఇలా ఉన్నంతసేపు మూడు అంటామా? నాలుగు అంటాం. ఇది కూడా తెరిస్తే ఐదు అంటాం. పంచమహాభూతాలు అయిపోతాం. పోనీ ఇది పరమాత్మను దీన్ని మాత్రమే తీసుకుంటే అంతఃకరణగా ఏర్పడుతోంది. నా గతేంటంటోంది అంతఃకరణ. అందుకని జీవుల అంతఃకరణ పవిత్రత లేకుండా ఉన్నటువంటి వాడు జీవుడుగా భాషిస్తున్నాడు. అందుకని ఈ అంతఃకరణ పవిత్రత చేసుకోవడం కోసం ఈ పరమాత్మ అనేటువంటి ఈ స్థానానికి జీవుడెప్పుడూ శరణ పొంది ఉండడమే. జీవుడెప్పుడు ఈ పరమాత్మని శరణ పొంది ఉంటే ఏమవుతుంది? మూడు వెలవెల పోతున్నాయి చూడండి, వెలవెల పోటలా. ఇదే చిన్ముద్ర అంటే. దక్షిణామూర్తి స్వామి ఈ విధంగానే బోధ చేశాడు. ఆయన మౌనంలో ఉండి త్రిగుణాల్ని రహితం చేసుకుని జీవుని పరమాత్మలో లయింపచేస్తే ఇదే ఇది నువ్వు అయిపోతున్నావు, ఆనందం అంతా నీ సొత్తు అయిపోతుంది. అంటే వేళతో చూపిస్తే అయిపోతుందని కాదు, దానికి ఇది ఒక ముద్ర. ఈ విధంగా మన మనస్సుని నిరంతరము మనం అలా అలవాటు చేయాలి. రుబ్బు రోజుల్లో పప్పేసిన తర్వాత మరి ఇప్పుడు రుబ్బుడు కోటలు మీకు ఉన్నాయో లేవో తెలియదు కానీ రుబ్బు రోట్లు నా చిన్నతనంలో నేను ఎక్కువగా గమనించినట్టు అప్పుడు మరి రుబ్బుతూ ఉండేవాళ్ళం కదా కొంచెం ప్రతిదానిలో తత్వాన్ని గుర్తిస్తూ పప్పు వేసేసి రుబ్బు రోజులు మనదే, పైన రాయి మనదే, ఈ రుబ్బే చెయ్యి మనదే కదా, పప్పు దాంట్లో పక్కన పోసేసి రాయి పెట్టేసి లైలాగా రుబ్బేస్తే నీ పప్పు మెత్తగా అయిపోతుందండి. అండి మాకు అవ్వలేదండి, మీకేమన్నా అయిందో తెలియదు అది ఏమవుతున్నది అంత వచ్చి గట్టును కూర్చుంటుంది. ఇక ఈ రోజు కాదు కదా, ఒక నెల రోజులైనా మనం పిండి అన్నాం, పప్పే అంటాం దాన్ని. ప్రతి పిండి అవ్వాలంటే ఏం చేయాలి? చేతులు దాన్ని లోపలికి తోస్తుంది. చిన్న సూక్ష్మం ఇటువంటి విషయాల దగ్గర నుంచి భగవతత్వం ఎంత ఉన్నదో. దానికి ఏమవ్వాలి? మళ్ళా అలవాటు పడినటువంటి వాడికైతే ఎడం చేత్తో రుబ్బుకుంటూ కుడి చేత్తో, ఇంకా కొంతమంది తల్లి అయితే కుడి చేత్తో రుబ్బుతూ ఎడం చేత్తో కూడా సవ్యసాచి అంటుంటాను సవ్యసాచి. కానీ అక్కడ ఏంటి చేసే పని? గట్టునెక్కి కూర్చున్న దాన్ని లోపలికి పంపించడమే. మనది కూడా బాగా అలవాటు పడి ప్రపంచ దృష్టితో ఉన్నటువంటి మనస్సుని ప్రతి క్రియలో కూడా మనస్సుని చక్కగా అంతరార్థంతో తత్వదృష్టి కలిగి ప్రతి దానిలో ఉన్న భగవత్ తత్వాన్ని గుర్తిస్తూ ఉండటమే. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడండి? ఎక్కడ లేడు. తత్వం ఎక్కడ లేదు. నువ్వు ఏ స్థితిలో ఉండు, నీ మనస్సును మాత్రం లోపలికి తీసుకెళ్లి వెతికి చూడు, దాన్ని అందించు దానికి. ఆ లోపలికి తోయటమే అది. లోపలి తోస్తూ ఉంటే ఏంటి, ఇక్కడ కార్యసిద్ధి అవుతుంది. పప్పు పిండి అవుతుంది, కార్యసిద్ధి అవుతుంది. పాలు పొంగుతాయి, పొంగితే నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? పాలు ఎప్పుడు పొంగుతున్నాయి? కింద బాగా మంటుంటే పొంగుతున్నాయి. పొంగినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఊరుకుంటావా? ఏదో పొంగితే కృష్ణ కృష్ణ అనమన్నారు లేండి, అనమన్నారు కదా. నీ పాలన్నీ పోల్లోకి వెళ్ళిపోతే అగ్నిదేవుడికి ఇచ్చేస్తానని ఏ తల్లన్నా కూర్చుంటావా? కూర్చో, కాస్త నీళ్లు చల్లుతో. ఏదో ఇల్లు గృహప్రవేశం అప్పుడైతే ఏదో 3 సార్లు పొంగాలన్నారు కాబట్టి అలా పొంగినట్టుగా పొంగించి మనం స్టవ్ పాడైపోదు కదా. మనకి ఇక్కడ ఇంకా కట్టెలు పోయలేమో లేండి. ఇంకొంతమంది సిటీస్ లో పెట్టుకుంటారు. ఇక అమెరికాలో అయితే చెప్పనే అవసరం లే, ఆ స్టవ్ తుడుచుకోవాలి బాగా. అందుని పొంగేటప్పుడు మనం ఏం చేస్తాం, వెళ్ళి నీళ్లు చల్లుతాం, చల్లేసి చిన్న మంటమే పెడతాం. తెలివి గలవాళ్ళం, ఎందుకని మరగాలి, బాగా మరిగితే బాగుంటాయి. ఇప్పుడు కూడా మనం చేసేది ఏంటి, ప్రపంచం అనేటువంటి వాతావరణంలో ఉండి ఇటువంటి ధ్యానాధికారులు మనం చేస్తూ ఉంటే మనసు పొంగుతూ ఉంటుంది. పొంగినప్పుడు ఏం చేస్తాం, తత్వదృష్టి కలిగి దాన్ని కాస్త చల్లార్చి ధ్యానం అనేటువంటిది నెమ్మదిగా ఆరంభ స్వరత్వంగా కాకుండా మనం చూడండి ఉత్సవంగా సత్సంగా లేపాయి. తర్వాత సర్దుబడిపోయింది, రేపు మేము వెళ్ళిపోతాం. ఈ పందిరి కూడా ఉంది ఇక ఏమండి, అడ్రస్ బోర్డు ఇక పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడ అడ్రస్ గోడకు ఉంటుంది, మనుషులు ఉన్నాం. ఆ పక్కింట్లో ఉంటారులే, ఈ ఇంట్లో ఉండరు కదండి, ఈ గదిలో ఉండరు, ఇదే ఈ దొడ్లో ఉండరు కదా. ఎప్పుడైనా ఒక ఖాళీ దాంట్లోకి మనం వస్తున్నాం, మనం వస్తున్నాం పోతున్నాం, మనం వచ్చేది పోయేది కూడా లేదు. అక్కడ అక్కడ అమరుస్తున్నాడు భగవంతుడు. అందుకే ఏమవుతుంది, తత్వ దృష్టి కలిగి దాన్ని నిరంతరము దరిగెట్టి చేసుకో. నిరంతరము ఎన్ని చేసినా మనలో ఉన్న సాధనకి కార్యక్రమాలు అడ్డు లేదు, కార్యక్రమం లేకపోవడం అడ్డు లేదు. మన సాధనకి అది అడ్డేముందండి, అది ఒక సేవాభావంతో చేసుకుంటాము. మళ్ళీ ఇంకో ఊరు వెళ్తాము, మళ్ళా ఏ కార్యక్రమం లేదు, ఎప్పుడు లేకుండా పోతున్నాను చూస్తాం. ఇంకా కొంచెం ఎక్కువసేపు హాయిగా కూర్చోవచ్చు, నోరు మాట్లాడదు, ఇక హాయిగా మనసే మనతో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏమండి బయట మాటలైతే మానేస్తాం కానీ మనసుకాడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు లోపల. మనసుతో మాట్లాడ మా మౌనానికి భాషలు ఎక్కువ. మనసు ఎంత మాట్లాడుతూ ఉంటుందండి మనతో, అది కూడా ఆ మాటలు, ఏ మాటలు, నువ్వు 24 గంటలు ఎందులో ఊరుతున్నావో ఆ మాటలే వస్తాయి. నీకు దేని మీద ఇచ్చ కలిగి ఉంటావో, ఆసక్తి కలిగి ఉంటావో దాని గురించే జరుగుతుంది లోపల విచారణ కూడా. అందుకని మనసునే ఏకాగ్రత చేసి చిన్నముద్ర ధరించి 2 చేతులు ఎందుకంటే కలపడము ఈ పాసన అవుతుందట. మనం ధ్యానం చేసుకునేటువంటి సమయంలో ఏవి ఎక్కడికి పోకుండా జుట్టు ఎలాగైతే తలపోసుకున్నా ముడేసుకోవాలంటారు. ఎందుకని విరగోసుకుని ఉండకూడదు అని. అబ్బో చాలా భయపెట్టేవాడు మా చిన్నప్పుడైతే, విరగోసుకుని వీధిలోకి వెళ్ళకూడదు. అప్పట్లో ఉండేది మా చిన్నతనాలు, ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో ఉందేమో మధ్యలో. మరి మాకు ఇప్పటికి కూడా శాస్త్రమే అది, ఎందుకంటే విరబోసుకున్నప్పుడు బయటికి వెళ్ళకూడదు. విరబోసుకునేటువంటి ఇప్పటికే మనసు విచ్చలవిడి పరుగు పెడుతోంది, దాన్ని కాకుండా చక్కగా దాన్ని ఏకాగ్రత చేసుకునే ప్రయత్నం ఇది. అలాగా మనకి చక్కగా మనం వేసుకున్నాం, హాయిగా ఈ చేతిని ఈ చేతిని కలిపాం, నిటారుగా కూర్చున్నాం. కూర్చోగలిగి ఉన్నప్పుడు లేకపోతే దేహం ఎట్లా సహకరిస్తే అట్లా. ఇది ఎప్పుడైతే ఇలా వాలిందో, కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోండి, గోడను కూర్చోండి, ఎప్పుడైతే నడుము ఇట్లా వాలుతోందో వెంటనే మనసు ఏం చేస్తోంది, నెమ్మదిగా ముందర సంకల్పం చేస్తుంది, లోపల ఏవేవో ఆలోచిస్తుంది, నెమ్మదిగా బుర్ర ఇలా తిరిగిపోతుంది. అంటే ఏంటి, నిద్రాదేవత లేకపోతే ఆలోచన సరళి దాన్ని త్రోవలోకి మనం తీసుకెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం ఆశ్రయించిన ప్రభువు మీద, ఈ శ్వాస మీద. నిన్న కూడా చెప్పారు మా గురు సోదరు, శ్వాస ఆగకుండా జరుగుతోంది. దృష్టి నాసికా ముద్ర అంటే లోపలికి అది నేను అది నేను అది నేను అది నేను అని ఏదైతే తెలియచేస్తూ ఉన్నదో ఏది అదనేటువంటిది, ఏది ఏమై ఉన్నది. నువ్వు దానికోసం వెతుక్కున్న అవసరంలా, మహాత్ములు వచ్చి కూర్చున్నారు మన ముందు, అదే
మహాత్ములు గొప్పతనం అదే. లేదు, నువ్వు ఆశ్రయించినటువంటి ప్రభువు, నువ్వు ఆశ్రయించినటువంటి దేవుడు, వాని మీద ఏకాగ్రత హాయిగా నిలుపుకుంటావు. దృష్టి దాని మీద నిలబడుతుంది. నిలబడిన తర్వాత ఇంకా లోతుకు వెళితే ఆ శ్వాస నింపుకున్నప్పుడు భావన ద్వారా ఎట్లా అంటే వెళ్ళినటువంటి శ్వాస నాడులకి ఇంద్రియాలకి అన్నిటికీ ఎలా వెళుతోందో అలాగే భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వం అట్లా నిండి ఉన్నది మనలో. అలా చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు ఇంకొకటి కూడా చేస్తుంటారు కొంతమంది, బిగబెడతారు. అస్సలు బిగబెట్టకూడదు. ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్లమే మనం, స్వతంత్రమే కావాలి మనకి. హాయిగా రిలాక్స్ అవుతూ కూర్చోవాలి. ధ్యానం అంటే దేన్ని పట్టుబట్టి కూర్చోకూడదు. పట్టుబట్టి కూర్చుంటే ఒళ్ళు నొప్పులు కూడా వస్తుంది. అందుకే బలవంతం వద్దు. నీకు నువ్వు స్వతంత్రం తీసుకో, మనసుకు స్వతంత్రం ఇవ్వకు. దేహానికి నీకు ఎలా ఉపయోగపడితే అలా తీసుకో, మనసుకు మాత్రం స్వతంత్రం ఇవ్వద్దు. మనసు యొక్క ఇది ధ్యానం అంటే ఏంటి, ధ్యానం అంటే మనస్సు బుద్ధి వైపుకు మరలి బుద్ధి ద్వారా అది అంతరంగా అంతరాయంగా అనంతంగా ఉన్నటువంటి ఏకాగ్రత, ఒకే వస్తువుని మనం ఆరాధించడం ధ్యానం. ధ్యానం అందుకున్నటువంటి ఏకాగ్రత. ఎందుకంటే మన వెన్నెముక కూడా ఎప్పుడైతే ఇలా నిలబడుతోందో, మన మార్పులు చెప్పారు, ఈ వెన్నెముక ఎలాగైతే నిలబడుతోందో వెన్నెముకతో పాటు ఎంట్రుకలో, ఎంట్రుక కన్నా సన్నగా ఒక సుషుమ్న నాడి దాంతో పాటుగా ఉంది. యుద్ధానికి వెళ్ళాలంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే వాళ్ళకి ముందు చెప్పేది ఏంటంటే నడువు అంతకుండా ఉండాలి వాళ్ళు. అదొక టెస్ట్ వాళ్ళకి. నడువు వంచితే వాళ్ళు తీసుకోరు. మా గురుదేవులు అట్లాంటి ప్రాక్టీస్ కూడా ఇప్పిస్తున్నారు మా కుర్రగాళ్ళకి, చదువుకునే పిల్లలకి ఐఏఎస్ చదివించాలని. ఎన్నండి ఆ మహాత్ములు నడిపించడం ఎలా ఏంటి, తల వంచం, నడువు వంచం, చేతులు స్ట్రైట్ గా పెట్టు, తల ఎత్తు, నడు అటు నుంచి ఇట్టినావు ఇటు నుంచి అంటావు, అప్పుడు నువ్వు వెళ్ళు టెస్ట్కి, వైఎస్ పాస్ అయిపోయిపో అంటుండేవారు. ఇక్కడ అయిపోయేది టెస్ట్. అట్లాగే ఈ గురువుల సమక్షంలో అంత లబ్ధి ఉంటుందన్నమాట. ఇంక భయం ఉండదు ఎక్కడికక్క. ఇక్కడ కూడా మనం ఇంటర్నల్ ఐఏఎస్ లోనే ఉన్నాం. మనం కూడా ఇంటర్నల్ ఆత్మని మనం ఏం చేస్తున్నాం, సక్సెస్ చేసుకుంటున్నావా? ఇంటర్నల్ ఆత్మని మనం సక్సెస్ చేసుకుంటున్నాం అంటే అనుభవం, ఎక్స్పీరియన్స్ కోసం మనకి. అందులో ఏమవుతుంది, అక్కడ ఏ పరికరాలు అవసరంలా, నువ్వే, నీ యొక్క ఆసక్తే, నీ యొక్క ఆవేదనే. నేను పొందాలి, నేను దాన్ని సాధించాలి, దానికి ఒక ఆసన శుద్ధి. రోజంతా కూర్చోకూడదు. పనులున్నటువంటి వాళ్ళు ఏ పనులు ఆ పనులు చేసుకోవచ్చు, కానీ కొంత సమయము, ఒక్కొక్క సమయాన్ని ఒక 3 పూట్ల 2 పూట్ల అది ఒక సమయాన్ని ఇవ్వాలి. నేను అందుకని 4:25 సుప్రభాతం అయిపోయిన ఎందుకు మొదలు పెట్టలేదంటే, సమయానికి వేసుకున్నటువంటి మందు ఫలితాన్ని ఇచ్చినట్టు ఏ సమయానికి పడితే ఆ సమయానికి మందు వేసుకుంటూ ఉంటాం మనం, ఏ సమయానికి పడితే ఆ సమయానికి టిఫిన్ తింటూ ఉంటాం. ఆహార వ్యవహారాలు ఎంతవరకు తీసుకోవాలో అది ఒకే సమయంలో కనుక నిర్బంధించి మనం చేస్తే మందులతో పనిలేదండి. ఆహార వ్యవహారాలు, వ్యవహారం అంటే నిద్ర, ఆహారం తీసుకోవడం, ఇవన్నీ కూడా సమయానుకూలంగా కనుక మనం అది కూడా మన నియమం పెట్టుకున్నట్టయితే చాలా మందులు దూరం అయిపోతాం. మనం మందులు చాలా దూరం అయిపోతాం. అలాగే మనం ధ్యానానికి కూడా మనం ఎట్లా, మనం హాయి ఒక సమయం, మనకి ప్రార్థన సమయం అయింది ఇప్పుడు మనకి. అందుకని మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవడం, దానికి తగినట్టుగా మన దేహాన్ని మనం అలవర్చుకోవడం, ఇంట్లో ఏ పని చేస్తున్నా ప్రతి కదలికలో ఉన్న తత్వాన్ని గుర్తించడం. మీరు ఏది మాట్లాడండి తత్వాన్ని తీసుకెళ్ళచ్చు. తత్వం లేని కదలికే లేదు అసలు ప్రపంచంలో. అక్కడ గృహస్థాశ్రమ ధర్మం కూడా జీవ బ్రహ్మ ఐక్య అనుసంధానమే. అక్కడ నీ లోపల పొందే ఆత్మ జీవాత్మ ఎట్లాగైతే ఆనందిస్తున్నాయో బాహ్యమైనటువంటి భార్యాభర్తల మధ్యలో కూడా ప్రకృతి పరమాత్మలే. ఎక్కడికి పోతున్నది, ఎందుకోసం, జీవన విధానం కోసం, ప్రకృతి ఇంకా సృష్టి పెరగడం కోసం భగవంతుడు ప్రసాదించింది. మానవుడి చంచలత్వంతో కూడిన మనస్సుని కంట్రోల్ తీసుకురావడానికి ఒక అడ్డు అని అంతటితో అయిపోతుందా? మీ అందరికీ తెలియని విషయమా? అక్కడి నుంచి చల్లబడతాయి అవి, దానితో ఇక చాలే అనుకుంటాయి. తర్వాత వచ్చేటువంటి పిల్లలతో వాళ్లతో వేరే ఏంటి సంసారం పెరుగుతూ ఉంటే, వ్యవహారాలు పెరుగుతూ ఉంటే ఇంకా అది కూడా ఆ ఇద్దరు అనేటువంటిది ఒకదానికి రాక మానరు. ఇది అలాగే ఇందులో కూడా ఈ మనసు ఎక్కడ రెపరెపలాడుతూ బయట తిరిగినా తిరిగి వచ్చి మహాత్ముల అనుగ్రహంతో తనలో తాను ఏకత్వాన్ని పొందుతుందో అప్పుడు అంత సక్సెస్ 100%. అందుకని ధ్యానం, మనసు నిరంతరం ముఖం చేసుకోవాలి. శ్వాసపై ధ్యాస అంటే ఏంటి? మన ముక్కు నాలుక ఇవన్నీ కాకుండా శ్వాస కాకుండా జరుగుతుంది కాబట్టి అది లోపలే ఉన్నటువంటిది, బయటది కాదు. అది తానే అయి ఉన్నటువంటిది, అది బయట మాత్రమే లేదు. నువ్వంటూ అది తాన్ని గుర్తిస్తే ఇదంతా అనంతం అనేటువంటిది గుర్తింపబడతా అనేటువంటి విచారణతో మనం ఆశ్రయించి గురు లక్ష్యార్థం అనేటువంటి దాన్ని దానికి సంధానం చేస్తే అప్పుడు పొందే ఆనందం ఉన్నదే అదే సమాధి స్థితి. పొందే ఆనందం సమాధి స్థితి అది. మళ్ళా సాయంత్రం మాట్లాడుకుందాం. కాబట్టి మనందరం కూడా మనందరిలో ప్రకాశిస్తున్నటువంటి భగవత్ శక్తి, మనందరికీ అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని మనకి ప్రసాదించుగాక. హరి గురుర్బ్రహ్మా గురు